ప్రేమ స్వరూపులారా.
మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనుకుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా అందించిన బ్రదర్ చందు విజయ్ కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
సాయీశం దయానిధి సనాతన సారథి సుందర
గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ, ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. సత్యసాయి భగవానుడు పలికిన ప్రతి పలుకు వేదవాక్కు అని మనం ఎలా చెప్పుకుంటామో, అలాగే స్వామి చెప్పిన పద్యం, స్వామి పాడిన పాట ఒక వేద శ్లోకం కింద, ఒక వేద గీతంలా మనం స్వీకరించాలి. ఎందుకంటే స్వామి చెప్పిన ప్రతి మాటలో ఎంత అంతరార్థం ఉందో, అలాగే స్వామి పాడిన ప్రతి పాటలో ఎంతో అర్థంతో పాటు అంతరార్థం, పరమార్థం కూడా నిగూఢమై ఉంటాయి. దాన్ని గుర్తించి మనం అనుభవించినప్పుడు ఆనందంతో పాటు ఎంతైనా సాధన చేయవచ్చు. తద్వారా మన జీవితాలను సాయి ప్రేమలో సార్థకం చేసుకోవచ్చు. ఈనాటి మన కార్యక్రమంలో సత్యధర్మము శాంతి ప్రేమలతో నిత్య జీవన యాత్ర సాగించు అన్న అంశంపై స్వామి విద్యార్థి, శ్రోతలందరికీ సుపరిచితులైన శ్రీ కోట శివకుమార్ గారు అందిస్తున్న ప్రసంగాన్ని ఇప్పుడు మీరు వింటారు.
అంతర్గురువు జగద్గురువు అయిన స్వామికి మరలా మరలా నమస్కారం చేస్తూ రేడియో సాయి శ్రోతలందరికీ సాదరమైన నమస్కారంతో మొదలు పెడుతున్నాను. క్రితం కార్యక్రమంలో మనము స్వామి మనకి అందించిన సత్య ధర్మ శాంతి ప్రేమలు అన్న మానవతా విలువల గురించి స్వామి క్రోడీకరించి ఇచ్చిన ఒక కీర్తన, ఒక పాట, సత్యధర్మము శాంతి ప్రేమలతో అన్న పాటను తీసుకుని ఆ పాటలో స్వామి మనకి ఇచ్చిన సందేశాన్ని, జ్ఞానామృతాన్ని చవి చూడడానికి ప్రయత్నించాము. స్వామి అందించినంతవరకు, మనకి అర్థమైనంతవరకు అందులో సత్య ధర్మ అన్న అంశాలు, ఈ రెండు విలువలు మన సాధనకి మనము ఏం చేయగలము అన్నదానికి ప్రతీకగా ఉంటే, శాంతి ప్రేమలు భగవంతుడు మనలో మనకి ప్రసాదించే ఒక వరంగా, ఒక తత్వంగా మనం భావించచ్చు అనిపిస్తుంది. ఇటువంటి భావనే ఆ కృతిలో, ఆ కీర్తనలో స్వామి అనుపల్లవిలో చెప్పారని కూడా మనం మాట్లాడుకున్నాము. మళ్లీ ఒకసారి చరిత చరణం. అనుపల్లవిలో యత్న ప్రయత్నము మానవ ధర్మము జయాపజయములు దైవాధీనము అన్నారు స్వామి. యత్న ప్రయత్నాలు ఎఫర్ట్ అని ఏదైతే మనం అంటామో ప్రపంచంలో, ఏది మనం చేసే కర్మ అని అనుకుంటామో, సాధన అనుకుంటామో, అటువంటిదంతా కూడా మన యత్న ప్రయత్నము అని మనం భావిస్తే, ఆ యత్న ప్రయత్నములు మన ధర్మం అంటున్నారు స్వామి. అది మానవ ధర్మం. ఇది కూడా చెయ్యకుండా దైవ ప్రసాదం నాకు కావాలి, వరం కావాలి అని అనుకోవడము ఎటువంటి శ్రమ లేకయే మోక్షం లభించాలి అని భావించే తత్వం స్వామి చెప్తారు. ఇక్కడ శ్రమ అంటే ఒళ్ళు వంచి చేసే శ్రమ లాంటిది కాదు. శ్రమ అంటే విశ్రామం కోసం చేసే శ్రమ. ఎటువంటిది అంటే క్రమంగా శ్రమ లేకుండా, శ్రమ పడకుండా చేసే శ్రమ. ఎఫర్ట్లెస్ ఎఫర్ట్. మనస్సు ఎంతసేపు కూడా అంతా కష్టపడి చెయ్యాలి, సాధించాలి అని అంటుంది. ఆధ్యాత్మిక విలువ ఏమిటి అంటే సాధించడానికి ఇక్కడ ఏమీ లేదు, స్వామి అన్న బ్రహ్మాండమైన తత్వం నువ్వులాగానే ఉన్నావు ఇక్కడ అని స్వామి మనకి విడమర్చి చెప్పే తత్వం కాబట్టి ఉన్నదాన్ని పొందడానికి శ్రమ ఏం పడాలి, లేనిదానికైతే శ్రమ పడాలి కాబట్టి. అయినా కూడా ఈ సాధనా మార్గం మనం అనుకుంటున్న దాంట్లో స్వామి మనకి రెండు విధాలుగా బోధిస్తారు. ఒకటేమిటి అంటే నువ్వు మొట్టమొదట నువ్వు కూర్చో, నువ్వు దీని భావన చెయ్యి, ఎందుకంటే నీ మనస్సు ఇప్పుడు తిరుగుతోంది, నీ మనస్సు భ్రమిస్తోంది, నీ మనస్సు రెస్ట్లెస్ గా ఉంది కాబట్టి అది కొంతవరకు సెటిల్ అయి స్థితం పొందేంత వరకు కూడా నువ్వు ఎఫర్ట్ చేసినట్టే ఉండాలి, ఉంటుంది. కానీ అది కూడా భగవంతుడి అనుగ్రహం అని నీకు తర్వాత తెలుస్తుంది. నీ వల్ల ఏది కాలేదని తర్వాత మాత్రం తెలుస్తుంది నీకు. కొంత ముందరికి వెళ్లిన తర్వాత నువ్వు చేయాల్సినది నీ ద్వారా జరిగినప్పుడు అక్కడి నుంచి వస్తుంది. సో ఇట్ ఈజ్ లైక్ ఏ సౌండ్ రీసౌండ్, యాక్షన్ రియాక్షన్, చర్య ప్రతిచర్య లాగా. కాబట్టి స్వామి ఇక్కడ ఏం చెప్తున్నారంటే సత్యధర్మము అనేది, సత్యము మళ్ళీ చెప్పుకోవాలంటే నైతిక విలువల్లాగా నిజం మాట్లాడడం లాంటి విషయం కాకుండా సత్యము అంటే ఏది, రియాలిటీ. ఇంగ్లీష్లో రెండు పదాలు ఉన్నాయండి, మనకి కూడా తెలుగులో పదాలున్నాయి, నిజము సత్యము అని. అయితే ట్రూత్ఫుల్నెస్, ట్రూత్ మాట్లాడడము అంటే స్పీకింగ్ లో ఇంగ్లీష్లో ఆ విధంగా అనుకుంటే ఇది మాట్లాడడం లాంటిది అనుకుంటే, రియాలిటీ అని కూడా ఒక పదం ఉంది. రియాలిటీ అంటే యాక్చువల్లీ సత్యము అన్నదానికి ఎక్కువ దగ్గరగా ఉంటుందన్న అభిప్రాయం. ఏది సత్యంగా ఉన్నది, ఏది అసలు తత్వమే ఉన్నది అని తెలుసుకోవడము మొట్టమొదటిది. అంటే నిన్న మనం చెప్పుకున్నట్టు అంతా కూడా భగవతత్వం తెలిసిన వాడికి ఇక్కడ మళ్లీ భ్రమపడట్లేదు. కాబట్టి అటువంటి భ్రమ లేకుండా ఉండే తత్వాన్ని సాధకుల్లో సత్యము అని అనుకుంటే, ఆ విధంగా ఉండి ఇదంతా స్వామి చేయిస్తున్నారు, స్వామి ఇన్ని విధాలుగా ఉంటున్నారు, స్వామి ఇన్ని విధాలుగా నాకు వస్తున్నాయి ఈ అనుభవాలు అని భావించి ఏ సాధకుడైతే తన జీవితంలో రోజు నడవడిక సాగిస్తాడో, కర్మ ఆ విధంగా చేస్తాడో, ప్రకృతి ఏ ధర్మాలు ఇచ్చిందో ఆ ధర్మాలన్నీ కూడా తీసుకుని చేస్తాడో, ఏది వదిలి పారిపోడో, అటువంటి ధర్మం అని స్వామి చెప్పారు. నీ సత్యం నువ్వు తెలుసుకుని నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసినప్పుడు అది ధర్మం అవుతుంది. కానీ సత్యం తెలుసుకోకుండా నేను ధర్మం చేస్తున్నాను అని అనుకుని మాత్రము అతి త్వరలోనే ఆ ధర్మం కూడా మనం వీడిపోయే అవకాశాలుంటాయి, ఏ ధర్మాన్ని మనం అనుకుంటున్నాము. కాబట్టి ఈ రెండు స్వామి చెప్పిన తర్వాత, ఇది నువ్వు చెయ్యి మొదట అని చెప్పిన తర్వాత, నేను నీకేమిస్తాను అన్నది ఈ రోజు మనకు చెప్తారు స్వామి. రెండు గొప్ప వరాలు, రెండుగా లేవు యాక్చువల్లీ, ఒకటే వరం కానీ రెండుగా మనకు కనబడే వరాలు. అది ఏమిటి అంటే మొట్టమొదట శాంతి అన్నవరం, తర్వాత ప్రేమ అన్నవరం. ఈ శాంతి గురించి చెప్పడానికి స్వామి ఒక చరణంలో ఈ విధంగా చెప్పారు. కష్ట సుఖములు కర్మలనకండి, మీ ఇష్టలోపమే కష్టమౌనండి, పట్టు విడక ఆ పాదము కొల్చిన గట్టు చేర్చుట తన పట్టేను, సత్యధర్మము శాంతి ప్రేమలతో. మనం ఏ పని చేసినా ఈ ప్రపంచంలో దానికి ఒక రిజల్ట్ ఉంటుంది అని మనకి తెలుసు కాబట్టి, ఆ రిజల్ట్ మనకి కష్టం కలిగించవచ్చు, సుఖం కలిగించవచ్చు అన్న విషయం మొట్టమొదట మనం చర్చించాలి. కష్టసుఖాలు కానీ నిజంగా ఎక్కడున్నాయనే మాట స్వామి మనని ఆలోచించమంటారు. ఒక్క ఉదాహరణ తీసుకుందాం. ఒక చక్కని కారు మనము తీసుకున్నాము, కొనుక్కున్నామని అనుకుందాం. చాలా కంఫర్టబుల్ కార్, చెప్పుకోవాలి అంటే ఒక BMW అని చెప్పుకుందాం, పోనీ మర్సిడీస్ బెన్స్ అంటే ఈ రోజుల్లో కారులో ఉన్న దాంట్లో ఒక హై లెవెల్ కార్. అది గనక మనం కొనుక్కుని కొత్త కారులోకి మనం అప్పుడే లోపలికి తలుపు తీసి వెళ్తూ లోపల కూర్చుని, ఇంకా కారు కదలట్లేదు కానీ ఆన్ చేశాము, కారుని స్టార్ట్ చేశాము, దాంతో లోపల చక్కగా మంచి గాలి, ఏసీ అంతా ఉంది, ఒక సువాసన పరిమళం కూడా అక్కడ ఉంది వస్తోంది, ఆ చైర్ చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఇది సుఖానికి ఒక విధమైన నిర్వచనం. ఆ సుఖాన్ని అనుభవిస్తున్నాం. ఇది అందరూ కూడా ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడే మనం ఊహించుకోవచ్చు ఎలా ఉంటుంది అని. ఇది సుఖానికి నిర్వచనం ఈ ప్రపంచంలో. ఈ సుఖం తీసుకుని దీని గురించి మాట్లాడదాం. ఒక నిమిషము ఈ సుఖాన్ని మనం అనుభవించామని అనుకుందాం. ఆ నిమిషం గడవంగానే మొబైల్ ఫోన్లో ఒక కాల్ వచ్చిందనుకుందామండి. ఈ మొబైల్ ఫోన్లో వచ్చిన కాల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఎవరు మనకి కుటుంబంలో బాగా తెలిసిన వాళ్లు, వాళ్లు కొంచెం అనుకోకుండా దురదృష్టవశాత్తు ఒక యాక్సిడెంట్కి లోనయ్యి హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నారు అన్న విషయం మన చెవిలో పడింది. అంతే, చాలా కంగారు బయలుదేరింది. ఎందుకంటే వాళ్లు మనకి కావాల్సిన వాళ్లు, బాగా కుటుంబంలో దగ్గరైన వాళ్లు. ఒకటి రెండు నిమిషాలు నిస్టేస్టుడయి ఏమి చేయాలో కూడా తెలియకుండా అక్కడ కూచుండిపోయింది. వింటున్నా, హలో ఏమైంది, ఎలా జరిగింది ఇదంతా అని అడుగుతున్నాను. అది గనక ఊహించుకుంటే మీరు, ఆ ఏసీ అక్కడ ఉన్నా కూడా చెమటలు కూడా పట్టుండొచ్చు, ఎక్కడో చిన్నగా ప్రకంపనలు జరుగుతూ ఉండొచ్చు శరీరంలో. అయితే గమనిస్తే గనక సుఖానికి ఏదైతే మొట్టమొదట ఒక్క నిమిషంలో సుఖానికి ఏదైతే కారణమైందో, ఆ ఎన్వైరన్మెంట్, ఆ కార్ ఒక నిమిషం దాటిన తర్వాత మనస్సుకు మాత్రము ఒకటి కష్టం అనిపిస్తే, ఆ కష్టాన్ని ఏమీ అది దాచలేకపోయింది, ఆ కష్టాన్ని మార్చలేకపోయింది ఆ సుఖం. కాబట్టి ఇక్కడ అడగవలసిన ప్రశ్న, ఆ సుఖం అనేది నిజంగా ఆ బయట ఉన్న వస్తువు నుంచి వచ్చిందా, లేక నువ్వు అనుకోవడం వల్ల వచ్చిందా? నేను అనుకున్నాను కాబట్టి అందు నుంచి నాకు సుఖం వస్తుందని అనుకుని దాని నుంచి సుఖ ఆస్వాదనం చేస్తున్నాను నేను. తర్వాత వచ్చిన వార్త విని అది కష్టమని అనుకున్నాను కాబట్టి సుఖానికి ఆస్వాదించడానికి కావలసినవి ఇది ఉండే తీరాలి అని అనుకున్నది ఉన్నా కూడా, ఆ కారు ఉన్నా, ఎన్వైరన్మెంట్, ఏసీ ఉన్నా కూడా అది నాకు కష్టమే కలిగించింది తప్ప సుఖం కలిగించలేదు. దీనివల్ల ఈ ఎగ్జాంపుల్, ఈ చిన్న ఉదాహరణ తీసుకుని స్వామిని మనకు చెప్తున్నది ఏంటంటే అండి, పరిస్థితులు, బయట ఉన్న వస్తువులు, విషయాలు బట్టి మన సుఖ దుఃఖాలు కలగట్లేదు. ఈ సుఖ దుఃఖాలు కేవలము స్టేట్ ఆఫ్ ద మైండ్, మనస్సు యొక్క ఒక విధానము, మనస్సు యొక్క ఆలోచించే అలవాటు బట్టి ఉంటోంది తప్ప అని. అందుకని మనము మహర్షులు, మునులు వీరి జీవితాలు చూసినట్టయితే, ఇప్పటికీ ఉన్నారు మహానుభావులు, అటువంటి వాళ్ళ జీవితాలు చూసినట్టయితే ఏమీ అవసరం లేదు నాకు అనుకుని కూడా సుఖంగా ఉన్నవారున్నారు. అన్నీ ఉండి కూడా ఎంతో దుఃఖంగా ఉన్నవారున్నారు ఈ ప్రపంచంలో. జనక మహారాజు లాంటి వాళ్లు, వారు ఒక కాలు మండుతున్న మంటలో పెట్టి ఇంకో కాలు ఎంతో కంఫర్టబుల్ గా ఉన్న హంసతూలిక తల్పం పైన పెట్టి ఆయన కూర్చున్నట్ట సుఖుడు వచ్చేసరికి మొట్టమొదట ఆయన దగ్గర. సుఖుణ్ణి వ్యాస మహర్షి దగ్గర నేర్చుకోవడానికి పంపించారు జనకుడి దగ్గరికి. అక్కడ ఈ విధంగా కనబడ్డాట ఆయన. అందుకనే స్వామి ఈ కీర్తనలోని జనకుడి గురించి కూడా మాట్లాడారు ఆయన. భక్తితోడ భగవంతుని కొలచుచు నిత్య కర్మములు నిర్వర్తించిన అట్టి జనకునకు రాజయోగమున అందరాని మోక్షంబు అందెగా సత్యధర్మము శాంతి ప్రేమలతో.
జనకుణ్ణి తలుచుకున్నారు, జనకుణ్ణి మనకు చెప్పారు కాబట్టి ఇన్నోసారి ఈ రోజు మనం తలుచుకోవాలి తప్పకుండా. ఎందుకు తలుచుకోవాలంటే, ఎక్కువ మంది మనం ఈరోజు తీసుకుంటున్న మార్గం ఏమిటి మన జీవితానికి అంటే, ఈ ప్రపంచంలో ఉండి ఈ ఆశల మధ్యలోనే ఉంటూ, ఈ నిరాశల మధ్యలోనే ఉంటూ ఉన్నవాళ్లం మనం. మనందరం ప్రపంచం వదిలేసి వెళ్లిపోయిన మహర్షులం కాదు, మనం విరాగులం కాదు. అటువంటి మనకి ఎటువంటి మార్గము శ్రేయస్కరము, శ్రేయస్సు అంటే గనక ఒక జనక మహర్షి చూపెట్టిన మార్గం స్వామి చెప్తున్నారు. మనకి చెప్తున్న మాట ఇది. అంటే ఈ జనకుడు చేసింది ఏమిటి అంటే, ఆయన సుఖాన్ని దుఃఖాన్ని సమంగా చూశారు. ఇది అర్థం. అంటే ఒక కాలు మండుతున్న, కాలుతున్న మండలో పెట్టి ఇంకో కాలు హంసతులిక తలపపైన పెట్టడంలో అంటే దాని అర్థం ఏమిటి? ఆయన సుఖుడికి ఏం చెప్తున్నారంటే, కష్టం సుఖం రెండూ నువ్వు సమంగా చూసిన రోజు నువ్వు తప్పకుండా శతప్రజ్ఞుడైనాయినా, నీకు ఇంకా వేరే చెప్పవలసింది ఏమీ లేదు అని చెప్తున్నారు. ఈ రెండు సమంగా చూస్తే వచ్చేది ఏమిటండి అన్న ప్రశ్న వస్తుంది, శాంతి. అది ఇక్కడ స్వామునికి అందిస్తున్నది. ఎందుకు దీనికి కష్ట సుఖములు కర్మలు అనకండి అంటున్నారంటే, మనకి అవి వచ్చినప్పుడు మాత్రం ఎలా ఉంటుందంటే, నాకన్నా దురదృష్టవంతులు లేరు, కష్టం వస్తే నాకేంటో వచ్చి పడింది అని ఈ విధంగా అనుకునే తత్వం, ఇదో కర్మ అంటాం. రెండోది, సుఖం వస్తే గనక ఏమో స్వామి, మనం ఎంత స్వామి భక్తులమైనా కూడా ఏమో స్వామి అనుగ్రహం వల్ల వచ్చింది, ఏదో పూర్వజంలో ఏదో చేసుకున్నాను వచ్చింది అని మళ్ళీ అందులోనే భయం ఉంటుంది. ఎంతసేపు ఉంటుందో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతుందో అది తెలియదు, ఇది ఎప్పుడు అయిపోతుందో తెలియదు. ఈ విధంగా కష్టంలోనూ భయం ఉంది, సుఖంలోనూ భయం ఉంది. నిజంగా చెప్పాలంటే అండి, మనుషులకి సుఖంలోనే కొంచెం ఎక్కువ భయం ఉన్నట్టుంది కష్టం కన్నా కూడా మనకి. ఎందుకని అంటారేమో, ఎందుకంటే పైన ఉండి కింద పడతానేమో అని భయం వాడికి కొంచెం ఎక్కువ భయం ఉంటుంది. కింద ఉండి పైకెక్కాలనుకున్న వాడికి పర్వాలేదండి, ఎక్కడానికి ప్రయత్నిస్తుంటే ఒకటి రెండు సార్లు కింద పడినా కూడా పెద్దగా పట్టించుకోడు. పైన ఉన్నవాడు ఎప్పుడు పడిపోతానని ఎప్పుడు భయపడుతూ ఉంటాడు. కాబట్టి సుఖ దుఃఖాలు ఈ విధంగా ఉన్నాయి అని స్వామి చెప్తూ, వీటిని మీరు కష్టం కర్మలు అనుకోకండి, వీటిని ఎక్కడో బయట నుంచి వస్తున్నాయి, ఏదో మీరు ఇదివరకు చేసుకున్న దానికి వస్తున్నాయి, ఒక దేవుడు అక్కడెవరో కూర్చుని ఆయన ఎంతో కఠినంగా నిర్దయుడుగా హృదయం లేని వాళ్లాగా మీ మీదకు విసురుతున్నాడు, ఇటువంటి భావాలన్నీ వదిలేసి మీరేమనుకోవాలంటే, నా ఇష్టలోపమే కష్టమవునండి అయ్యా, నీకు వచ్చేది ఏదైనా కూడా వస్తోంది మాత్రమే, దానిలోనే కష్ట సుఖాలు లేవు. నీ ఇష్టలోపం అంటే నీ మనస్సు నీకు ఎట్లా చెప్తోందో, నీ మనస్సు నీకు ఏది వినిపిస్తోందో, నీ మనస్సు నీకు ఏ కామెంటరీ లోపలిస్తోందో, ఆ కామెంటరీ బట్టి నువ్వు రియాక్ట్ అవుతున్నావు తప్ప నీకు నిజంగా వచ్చేదాని గురించి నీకేమీ లేదు అని చెప్తున్నారు. ఎంత గొప్ప విషయం చెప్తున్నారండి స్వామి. మన ఈరోజు బాధిస్తున్నది ఏమిటంటే మన ఆలోచన, మన బాధిస్తున్నది ఏంటంటే మన ఫీలింగ్, మన ఇమోషన్, మన ఉద్రేకాలు, మన భావాలు, బయట ఏదీ కాదు, బయట ఏది మన బాధించట్లేదు. అందువల్ల చాగరస్వామి ఒక కీర్తన చెప్తారండి, దీనిపై చక్కగా ఆయన రాశారు. శాంతం గురించి మాట్లాడుతూ ఉంటే ప్రపంచం అంతా శాంతం గురించి మాట్లాడుతోంది, బానే ఉంది, అందరికీ సుఖం కావాలి, అయితే శాంతము లేక సౌఖ్యము లేదు కదా నాయన అంటారనమాట. సుఖం అందరికీ కావాలి, మనందరికీ కావాలి సుఖం కావాలి, ఎవరికి వద్దండి సుఖం? కానీ సుఖం వచ్చే ముందర ఏది ఉంటే నిజమైన సౌఖ్యం కలుగుతుంది అనే త్యాగరాజస్వామి చెప్తున్నారు. భగవద్గీత త్యాగాత్ శాంతిరనంతరం అంటుంది, త్యాగం చేసిన తర్వాత వచ్చేది ఏంటంటే శాంతి అని చెప్తుంది. అంటే ఈ శాంతి ఏమిటి? ఈ శాంతి మామూలుగా మనం అర్థం చేసుకుంటున్న శాంతి కాదండి. అంటే ఎట్లా మనం అనుకునే శాంతి ఏంటంటే, అది గొడవగా ఉంది, దాన్ని కట్టేసే కొంచెంసేపు చాలా శాంతంగా ఉంటుంది, ఇక్కడ చాలా చప్పుడుగా ఉంది, దీన్ని ఆపేసే కొంచెం శాంతంగా ఉంటుంది, ఈ శాంతం కాదండి. అది మోరల్, అది నైతిక విలువ లాంటిది. నేను చెప్పాను ఈ విలువలు స్వామి చెప్తున్నది మానవతా విలువలంటే ఆధ్యాత్మిక విలువలు, ఇవి ఇవి నైతిక విలువలు కాదు. ఆ తలుపులు మూసేస్తే కొంచెం శాంతి వస్తుంది, లేకపోతే కాస్త ఇక్కడ ఈ దోమలు కుట్టకుండా ఉంటే నాకు కొంచెం శాంతి వస్తుంది, ఇటువంటి భావాలన్నీ ప్రాపంచికమైన భావాలు. ఈ భావాల గురించి వచ్చి మాట్లాడే శాంతి గురించి మనం మాట్లాడుతుంటే ప్రతిరోజు అందరికీ శాంతి వస్తూనే ఉంది, నీకు ఎంత డబ్బు ఉంటే అంత ఎక్కువ శాంతి వచ్చినట్టు ఉండాలి. మరి అట్లయితే మరి ఎందుకు అది కలగట్లేదు? ఎందుకు ఒక్క నిమిషంలోనే సుఖంగా ఉన్నది శాంతిగా ఉన్నది అశాంతిగా మారిపోయింది ఆ మర్సిడీస్ కార్లో? ఏ విధంగా మారింది అది? దానివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ సౌఖ్యము స్వామి ఏమని చెప్తున్నారంటే, సౌఖ్యం అనేది శాంతము వల్ల వచ్చేది. కాబట్టి మొట్టమొదటి శాంతికి ప్రయత్నించమని చారస్వామి అన్నారు. ఇది ఎవరెవరికండి అప్లికబుల్ అంటే అన్నారు, దాంతునికైనా వేదాంతునికైనా అన్నారు. దాంతుడంటే ఎవరు? దమశమాది సాధనా మార్గం తీసుకుని షట్ సంపత్ అంతా తెచ్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సెన్స్ కంట్రోల్ చేసిన వాళ్లు, తమ బాడీని కంట్రోల్ చేసిన వాళ్లు, అటువంటి వాళ్లే కాకుండా అంటే కర్మ మార్గంగా సాధన మార్గంగా తీసుకుని ఏదో ఒకటి చెయ్యాలి అని రాజయోగము హఠయోగము ఇటువంటివన్నీ కూడా చేస్తూ కర్మ ద్వారా సాధించాలని సేవ చేస్తూ ఎవరైతే చేస్తున్నారో అంతా ఒక్క మాటలో దమము దాంతులు అని చెప్పారు జగదీశ్వరు. తపస్సు చేసేవాళ్లు దాంతులు. వేదాంతులు, ఇంకా వేదాంతులు అంటే ఎవరంటే, ఇదంతా ఏం జరగట్లేదు, అసలు జరిగేదంతా కూడా ఒక కల లాంటిది, ఇది స్వప్న సదృశంగా ఉంది, కాబట్టి ఏం జరుగుతున్నా కూడా ఇది నన్ను మాత్రం ఏది అంటట్లేదు, నేను ఎప్పుడు సచ్చిదానంద స్వరూపంగానే ఉన్నాను అన్న భావంలో నిలిచిపోయేది వేదాంత తత్వం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఒక పక్క కర్మ భక్తి ఇంకా ఏ యోగం తీసుకున్నా ఆ యోగాలన్నీ ఫాలో అయ్యేవాళ్లే కాకుండా జ్ఞానయోగం ఫాలో అయ్యేవాళ్ళు పూర్తిగా ఎవరికైనా వీళ్ళకైనా వాళ్లకైనా కూడా కావాల్సింది ఏంటంటే శాంతి అంటున్నారండి. ఎంత గొప్పగా చెప్పారు అంటే, అంత కవర్ అయిపోయారు ఇక్కడ, మనందరం కవర్ అయిపోయాం. మనందరికీ ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ శాంతి తెచ్చుకోనైనా అని. ఇది ఎంతవరకు వెళ్తుందంటే ఆయన అన్నారు, ధారసుతులు ధనధాన్యములుండిన సారెక్కు జప తప సంపద కలిగిన. నువ్వు ప్రపంచంలో ఎన్నో ట్రై చేస్తున్నావు, ఇవన్నీ ఉన్నా కూడా ఈ ధనారసుతులు అందరూ ఉన్నారు, ఇది చూడండి ఎంత అశాంతిగా ఉంటుందో. ఒకవేళ గనక పెళ్లి కాలేదు అనుకుంటే పెళ్లి అయ్యేంత వరకు అశాంతి, ఒకవేళ పెళ్లికి జరిగితే గనక మళ్లీ వాళ్ళకి పిల్లలు పుట్టలేదని ఒక అశాంతి సుతులు. పోనీ ఇవన్నీ ఉన్నాయంటే వాళ్ళు పిల్లలు పుట్టారు కానీ నాది కుచేల సంసారంగా ఉంది, నాకు ధనధాన్యాలు లేవు వీళ్ళకి పెట్టడానికని, అదొక అశాంతి. ఇలా ఒకదానికోటి అశాంతి పెరగడమే తప్ప తగ్గడం అనేది ఉందే. కాబట్టి ఈ అశాంతి కాదు నేను, ఈ అశాంతి ఏది ఎట్లా ఉన్నా కూడా నీకు తెచ్చుకునే శాంతి ఒకటి ఉంటుందని చెప్పడానికి, సారెకు నువ్వు ఇంకా నువ్వు ఇవన్నీ తప్పించుకోవడానికి నువ్వేంటంటే ఇప్పుడు నాకు ఈ కష్టాలు వద్దు, ఇవన్నీ వద్దు, నాకు ఈ ట్రబుల్స్ వద్దు అని చెప్పి జపతపాలు మొదలు పెడతావు. ఈ జపతపాలు ఎంత సంపద, నువ్వు ఎన్నేళ్ళు 20 ఏళ్ల నుంచి నేను మెడిటేషన్ చేస్తున్నానండి, లేకపోతే 15 ఏళ్ల నుంచి నేను సేవ చేస్తున్నానండి అని మాట్లాడతాం మనం. ఇవన్నీ ఒక సంపద అంటున్నారండి, కరెక్టే, చాలా పుణ్యం సంపాదించి ఉండొచ్చు, చాలా సంపద చేసుకుని ఉండొచ్చు, అయితే అవన్నీ ఉన్నా కూడా శాంతి దొరికే ఛాన్స్ లేదంటున్నారు. చాలా ఆలోచించవలసిన విషయం ఉందండి ఇక్కడ. తర్వాత ఆగమ శాస్త్రములు అన్నయూ చదివిన బాగుగా సకల హృద్భావము తెలిసిన. ఆగమశాస్త్రాలు ఎన్ని శాస్త్రాలు ఎంత చదువుకున్న వాళ్ళు జ్ఞానులు పండితులు ఎంతమంది ఉన్నారండి. అయితే పండితుడు అన్నవాడు ఎవరు నిజంగా అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ 5-6 చోట్ల చెప్పని చెప్పారు ఆయన. ఆ భావం మనం పట్టుకోవాలండి. నిజంగా చదవడం అనే కాదు. అందుకనే అన్నమయ్య అంటారో చోట, తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు మనసు చెంచల బుద్ధి మానీనా. జడ్డు మానవుడు చదవ చదువు అన్న ఆశ వడ్డీవారే కానీ వదిలేనా. ఎంత చదువుకున్నా కూడా ఆ ప్రిన్సిపల్స్ ఆ లోన్లు కట్టుకోవడం తప్పే ఉందండి. ఈ రోజులు చేస్తున్న పని అదే కదా. గుడ్డి కుక్క సంతకు పోయి తిరిగినా దుడ్డు పెట్లే కాని దొరికేనా. ఈ చదువు ఈ ఎడ్యుకేషన్ అంతా కూడా ఒక గుడ్డితనంలాగానే ఉంటుంది తప్ప ఇది వెళ్లి సంతలో తిరగాలి అంటే దానికి ఏం కావాలండి. అది వెళ్లే గుడ్డిగా తిరుగుతూ ఉంటే గనక దుడ్డు పెట్లు 4-4 కొడుతూ ఉంటారు. కాబట్టి ఎంత చదువుకున్నారని కాదు, ఏ ప్రపంచం ఈ ప్రపంచంలో ఏ విద్య తెలిస్తే గనక ఇదంతా ఒకటే ఇదంతా ఆయనే అన్న తత్వం తెలియబోతుందో. ఆ విద్య తెలియకపోతే ఇంకా ఎన్ని తెలిసినా అలా వేస్టే అని మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నారు ఇక్కడ. యాగాది కర్మములు అన్నయూ చేసిన భాగవతాదులను బాగుగా పేరైన, భాగవతాదుల దగ్గరికి వెళ్లి వాళ్లతో సంఘంలో చేరినా కూడా, అట్లాగే యాగాది కర్మలు ఎన్ని చేసినా కూడా, ఇవన్నీ కూడా ఎన్ని చేసినా శాంతానికి మాత్రము గ్యారంటీ లేదునైనా అని చారస్వామి చెప్తుంటే ఇక్కడ చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. అంటే శాంతం అంటే మరి ఏమిటండి, ఇంకేం చెయ్యాలి అంటే నువ్వు ఏది చేస్తే ఏది తెలుసుకుంటే గనక నీకు శాంతం వస్తుంది. అది మొట్టమొదట అదేమిటి, ఇందాక మనం చెప్పుకున్నది నీ స్వామి చెప్పారు, నీ ఆలోచనలు నీ ఇష్టలోపము. నీ ఇష్టలోపం అంటే నీ ఆలోచనలు ఏదైతే వస్తున్నాయో ఆలోచనలు నమ్మకు. ఆలోచన నీకేం చెప్తుందో దాన్ని నమ్మేసేయడు. ఇప్పుడు ఓ నాకు చాలా ఆకలిస్తున్నట్టుంది అని చెప్పేసి ఆకలి ఆకలి ఇంకా అని ఆకలి చెప్తుంది అది, కాబట్టి దాన్ని ఎక్కువగా నమ్మేసామనుకోండి అప్పుడు ఇంకా చేసే పని కూడా మానేసి అది చేస్తేనే ఫస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటాం. అంటే ప్రయారిటీస్ మార్చేస్తుంది. అలాగే వారు చెడ్డవారు వీరు మంచివారు ఏదో చెప్తుంది, ఆ రిలీజియన్ చెడ్డది ఈ రిలీజియన్ మంచిది అని చెప్తుంది, నా గురువు గొప్ప ఆ గురువు కాదు ఏదో చెప్తూ ఉంటుంది. మనసు చెప్పిందల్లా ఎందుకు నమ్మాలి, ఎందుకు దాన్ని గుడ్డిగా బిలీవ్ చేయాలి. ఈ మనసును నమ్మకుండా ఉండడమే ఒక విధమైన ఇష్టలోపము. ఇష్ట అయిష్టాల కలయికే అహంకారము మనస్సు. దానికి చిన్నగా వ్యత్యాసం ఉందని స్వామి మనస్సు మర్మము అన్న ఒక పుస్తకం స్వామి లెక్చర్స్ గురించి తయారు చేశారు, క్రోడీకరించి. అది పాఠకులందరికీ వినేవారందరికీ శ్రోతలందరికీ మరొకసారి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆ పుస్తకం మనం చదువుదామండి. ఆ పుస్తకంలో స్వామి చెప్పిన మాటలు కొన్ని తెలుసుకుంటే మనకు మనస్సు గురించి తెలుస్తుంది. అసలు ఈ మనస్సు ఈ ఆలోచనల కూడిక బండిల్ ఆఫ్ థాట్స్ అని స్వామి మనకి ఎప్పుడు చెప్తారు. దీని నేచర్ ఏమిటి, దీనికి అహంకారానికి ఉన్న చిన్న వ్యత్యాసం ఏమిటి, అసలు అహంకారం అంటే ఏమిటి అని ఇటువంటి విషయాలన్నీ తెలియాలి. కాబట్టి అటువంటి భావాలు కొన్ని స్వామి మనకి చక్కగా చెప్తారు. ఇంకా పట్టువిడక ఆ పాదము కొల్చిన గట్టు చేర్చుట తన పట్టేను అన్నారు. అంటే తన పట్టుట అంటే భగవత్ స్వరూపము భగవంతుడు అనే స్వరూపము అనే కన్నా నిరాకార ఆకారము అనాల దీన్ని. అటువంటి ఆకారం స్వామి ఏదైతే నిజంగా మనం అయి ఉన్నామో అది ఆ నిరాకారమైన తత్వము. దాని పట్టు ఏమిటి అంటే మన్ని వెనకాలకి తనలో చేర్చుకుని లాక్కోవడమే. ఇదంతా ఆయనది ఒక లీల, ఒక ప్రొజెక్షన్. కాబట్టి ఇది ఎవ్వరూ ఆపలేరు ఈ తత్వాన్ని. అయితే కొంత ఆ వెనకాలకి లాగే తత్వంలో కొంచెం అటు ఇటుగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇదే మనకు అశాంతికి కారణం. అశాంతే, దూరమై ఉన్నట్టు ఉండడం అశాంతే. దగ్గరే ఉన్నాను నేనే అయి ఉన్నాను అనుకుంటే శాంతి. కాబట్టి అది తన పని, ఏను తనే ఇస్తారు, ఇది నీ పని కాదురా బాబు అంటున్నారు ఆయన. నువ్వు మాత్రం ఏం చేయాలి, పట్టు విడకుండా పాదాలు పట్టుకో, దాన్ని పట్టుకో. పట్టుకుంటే గనక తప్పకుండా గనక ఆయన చేస్తారు. అందుకనే చారస్వామి కూడా విడజాలదురా నా మనస్సు వినరా అన్నాడు. నా మనస్సు మాత్రం విడజాలదు, నీ పాదాలు విడజాలదు. తనువే పనులకు జనిన మరి కనరానిది కనుగొనిన నినుగ భావించి తిని అన్నారండి. ఏది చూసినా ఏది చేసినా తప్పు చేశానని అనుకుని ఇదంతా కూడా గిల్ట్ను కూడా ఇది నాది అనుకోలేదు, ఆలోచనను కూడా పక్కన పెట్టి నిన్నుగా మాత్రమే భావించాను అని స్వామి చెప్పిన మాటను మళ్లీ చెప్తున్నారాయన. అన్నమాచార్య కీర్తన కూడా ఒకటి గుర్తొస్తుందండి, పీస్ గురించి ఆయన చెప్తూ అని. పీస్ ఎట్లా వస్తుందండి, ఇదే ఫ్రీడమ్ అన్నారంటే. ఆలోచనల నుంచి ఫ్రీడమే పీస్ అన్నారు. ఆలోచనల నుంచి ఏదైతే మోక్షం వస్తుందో అదే నిజమైన మోక్షం అన్నారండి, అదే శాంతి అన్నారు. ఆయన అన్నారు, తెలిసితే మోక్షము తెలియకుంటే బంధము, కలవంటిది బ్రతుకు ఘనునికి. ఘనుడంటే నిజంగా ఎవరు అంటే ఎవరైతే ఈ బ్రతుకుని ఒక కలగా చూస్తున్నారో అటువంటి వాడు మాత్రమే నిజంగా మోక్షానికి అర్హుడు అని చెప్తున్నారు. అందులో అంటారండి అని, అనయము సుఖమేడది అవల దుఃఖమేడది. అయ్యే నువ్వు ఏదైతే సుఖం అంటున్నావో ఏదైతే దుఃఖం అంటున్నావో ఎక్కడున్నాయి అంటున్నారు. ఏమిటి ఎక్కడున్నాయంటే, ఎవరికంటే అందరికీ కాదండి. ఆయన అంటున్నది తనువుపై ఆశ లేని తత్వమతికి. నేను దేహం కాదు, దేహంతో నాకు సంబంధం లేదు అని నేను ఆలోచనే కాదు అనుకుంటున్నా, ఇంకా దేహం ఎక్కడ మిగిలిందండి? దేహం నేను కాదు, ఆలోచన నేను కాదు అని స్వామికి చెప్తున్నప్పుడు, ఈ రెండు నేను కాదు, నేను స్వామిగా మాత్రమే, నేను పరతత్వాన్ని అని ఎవరైతే భావిస్తూ ఉన్నారో, దీన్ని స్వామి సెల్ఫ్ ఎంక్వైరీ అన్నారు. దాన్ని స్వామి ఇది చేస్తూ ఉండాలి ఎప్పుడు, నేనెవరు 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 అని చేస్తూ ఉండాలని స్వామి చెప్పారు. ఎన్నో ధ్యానవాహిని తీసుకున్నా, అన్ని సత్యసాయి వాహినిలో తీసుకున్నా, ఎక్కడన్నా కూడా స్వామి మెన్షన్ చేసే మాట ఇదొకటి, సెల్ఫ్ ఎంక్వైరీ చేయండి. సెల్ఫ్ ఎంక్వైరీ అంటే నేనెవరు నేనెవరు, అసలు నేనెవరు, నేను దేహమా? స్వామి డిస్కోర్సెస్ లో మనకి చెప్పింది కూడా చాలా మందికి భక్తులకు గుర్తే ఉండుంటుంది. ఒక కర్చీఫ్ తీసుకుని చెప్పేవారు స్వామి, దిస్ ఈజ్ మై కర్చీఫ్, ఐఎమ్ నాట్ ద కర్చీఫ్. అంటే దిస్ ఈజ్ మై మైండ్, ఐఎమ్ నాట్ ద మైండ్. దిస్ ఈజ్ మై బాడీ, ఐఎమ్ నాట్ ద బాడీ. ఈ విధంగా స్వామి మనకి ఎంతో చిలక పలుకుల్లాగా మనకి పిల్లలకి చెప్పినట్టు చెప్పారు స్వామి. అయితే దీన్ని దాటేసేయకూడదండి మనం, అంత తొందరగా ఏదో చెప్తున్నారు స్వామి అని దాటేసేయకూడదు. ఏం చెప్తున్నారు స్వామి? అక్కడ ఏం చెప్తున్నారంటే మన నిజతత్వం ఏంటి చెప్తున్నారు. అది గట్టిగా పట్టుకోవాలి. మొదట్లో మనకి అది ఆ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా క్రమంగా స్వామి ఎక్స్పీరియన్స్ మనకి ఇస్తారు. మొట్టమొదట నమ్మాలి విషయం, మొట్టమొదట అందులో ఒక ఏ నమ్మకం, నమ్మకూడని విషయాలను ఆలోచనలు నమ్ముతున్నామండి, నమ్మవలసిన దాన్ని నమ్మట్లేదు మనం. ఏది నమ్మాలో అది నమ్మాలి. ఏమిటంటే స్వామి అంటున్నారు, తనువుపై ఆశలేని తత్వమతికి. తత్వమతి అంటే ఏది నేను, తత్ అంటే అది అనర్థమండి. తత్వమసి అని మనకు మహావాక్యం ఉంది. తత్వమతి అంటే తత్వమసి కాదు ఇక్కడ తత్వమతి. తత్వమతి అంటే ఏమిటి అంటే అది ఏదైతే ఉందో పరమార్థ చింతన, ఆ చింతనని మొత్తం మతిలో నింపుకున్నది వాడు తత్వమతి. తత్వమతి అంటే ఫిలాసఫీ మాట్లాడే వాళ్ళని కాదండి. ప్రతి భక్తుడు ఎవరైతే, ఏ భక్తుడి మనసులో మొత్తము స్వామి నిండిపోయినారో వాళ్ళు తత్వమతులే, అందరూ తత్వమతులే. ఆ విధంగా స్వామి గురించి ఆలోచించేటైతే, ఆ విధంగా ఆలోచించకుండా ప్రతిదీ ప్రపంచకంగా ఆలోచిస్తుంటే అది తత్వమతి కాదు, అది ప్రపంచానికి లోనైన మతి. కాబట్టి తనువుపై ఆశ లేని తత్వమతికి. తగిన అమృతమేది, తలవగ విషమేది? ఎవరికి? తెగి నిరాహారి అయిన ధీరునికి. ఇక నిరాహారి అంటే భోజనం చేయకుండా ఉండేవాడని మాత్రమే కాదండి, స్వామి చెప్పారు ప్రతి సెన్సెస్ నుంచి మనం లోపలికి తీసుకునేది ఆహారమే. అంటే వినేది, చూసేది, ఎక్కువ వీటి నుంచి ఎక్కువ ఆహారం వస్తుంది. తినేది ఎంత తింటామండి? ఒక అర్ధగంట తింటాము, ఒక పూటకి అర్ధగంట, పోని 2 గంట తింటాం అనుకోండి రోజంతా చూసుకుని, మిగతా టైంలో మరి 23 గంటలు పోని నిద్రలోంచి తీసేస్తే కనుక మిగతా 16 గంటలు 15 గంటలు ఏం తింటున్నాము? ఇదేం ద్వారా తింటున్నాము? తప్పకుండా కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, ముక్కు ద్వారా తింటూనే ఉన్నాం. కాబట్టి ఆ తినేది ఆహారం ఎటువంటిదంటే ఏమంటున్నారంటే అండి, తెగిన నిరాహారి. దాన్ని నిరాహారి అంటే ప్రతి ఆలోచనని నీది కాదని పక్కన పెట్టు, దాన్ని ఎంటర్టైన్ చేయకు, దాన్ని ఆలింగనం చేసుకోకు అని స్వామి చెప్తున్నారు. ఇలా చేయగలిగిన వాడు ధీరుట్టండి, ధీరుట్ట, అటువంటి వాళ్ళుట నిజంగా ధీరుడు. ఆ ధీరుడికి ఏమిటి అంటే, ఇప్పుడు అమృతం ఏది అంటే, అమృతం అంటే ఇక్కడ మాట చెప్పేది చాలా తీయగా ఉన్నది, విషము చాలా చేదుగా ఉన్నది. అమృతము నీ ఒంటికి మంచిది, విషము నీ ఒంటికి చెడ్డది. అంటే ఈ రెండు ఆపోజిట్స్ అనమాట, అదే సుఖము దుఃఖము. మళ్ళీ అదే చెప్తున్నారు ఇక్కడ. మనుషుల్లో మీరు అనుకుంటున్నారా ఎవరిని నావాళ్ళనుకోవాలి, ఎవరు పగవారనుకోవాలి? కొంతమంది కష్టం మనకి ఇచ్చేవాళ్ళు, కొంతమంది సుఖం ఇచ్చేవాళ్ళు. అందుకని హనుమాచారి ఇక్కడ ఉన్నారు, పగవారనగా ఏరి బంధులనగా ఏరి. ఎవరున్నారండి నీకు? వెగటు ప్రపంచమల్ల విడిచే వివేకికి. వెగటు అంటే ఇక్కడ ఏదో చిచి ఈ ప్రపంచం ఏమిటి అని దీని నుంచి ముఖం తిప్పుకునేది కదండి. ముఖం తిప్పుకుంటే ఎక్కడ తిప్పుకుంటున్నావు, ఎవరి నుంచి తిప్పుకుంటున్నావు? తిప్పేవాడేవాడు స్వామి నుంచి స్వామి ముఖాన్ని తిప్పగలవా? ఎటు చూసినా స్వామి ఉండగా. కాబట్టి ఆ విధంగా కాదు, వెగటు ప్రపంచం వల్ల అంటే ఈ విధంగా దీన్ని ప్రపంచంగా నేను అర్థం చేసుకున్నప్పుడు ఇది వెగటు, ఇది పరమాత్మగా నేను చూసుకున్నప్పుడు ఇది ఇదే అమృతము. అంటే ఏం చెప్తున్నారంటే అండి, నువ్వు ఎట్లా చూస్తుంది, నీకు విషంగా అనిపించిందా, నువ్వేం చూస్తున్నావు నీ దృష్టి? నువ్వు నీకు అమృతంగా అనిపిస్తోందా, నువ్వేం చూస్తున్నావు నీ దృష్టి? నువ్వు చూపు మీదే ముఖ్యమైన కేంద్రీకరణ కానీ ఆ ఏం చూస్తున్నావు అనే దానిపైన అవసరం లేదు అని మళ్ళీ చెప్తూ, ఈ విధంగా మహానుభావులు భక్తులు వీరందరూ కూడా వారు చెప్పిన మాటలు, వారు స్వామి వారికి అందించిన మాటలు, ఎవరు చెప్పుకున్నా కూడా స్వామి అందించిన మాటలే అండి. అయితే డిఫరెంట్, వారి వారి ద్వారా ఎందుకు చూస్తున్నామంటే, స్వామి కృతి తీసుకుంటే ఇదొక్కటే స్వామి కీర్తన, అది కాదండి, వాళ్ళు వేరని కాదండి. వాగ్గేయకారులు అంటే, నేను ఈ కార్యక్రమం ద్వారా నాకు ఒక మాట అనిపిస్తున్నది అందరితో చెప్పాలనుకునేది, వాగ్గేయకారులు అంటే మనం మామూలుగా ప్రపంచంలో అనుకునేది ఎవరైతే కంపోజిషన్స్ చేసి దాని వాక్కు అది మాటలు రాయడమే కాకుండా దానికి సంగీతం పెట్టి దాన్నంతా కూర్చి మనకు అందించారో, త్యాగరాజ, రామదాస్ ఇత్యాదులు అందరూ వీళ్ళందరూ వాగ్గేయకారులు అని మనం అనుకుంటున్నాం, అది కరెక్టే. కానీ వారిలోని వాక్కెట్లా వచ్చింది, వారిలోని సంగీతం ఎలా వచ్చింది, అసలు దానికి కారకులు ఎవరు? వారు నిజమైన వాగ్గేయకారులు, అది స్వామి. ఇది గుర్తుపట్టాలి మనం. అందుకని మనము మహావాగ్గేయకారుని, ఆయన ప్రాపంచికంగా కూడా ఒక వాగ్గేయకారునిగా మారి ఒక కీర్తన మనకు అందిస్తే, ఆ కీర్తనని తీసుకుని ఆయన మరలా వేరే వేరే ముఖాల ద్వారా వేరే వారే వేరే వేరే దేహాల ద్వారా ఆయన అందించిన కృతులు కూడా తీసుకుని వాటికి లింక్ చేసుకుంటున్నాం. మనం చేస్తున్నది ఇంతే, ఇది మర్చిపోకూడదు. మనం చేస్తున్నప్పుడు ఏ పేరు చెప్పినా త్యాగరాజు అన్నమయ్య, ఎవరు చెప్పినా కూడా స్వామి, ఇంకొక రూపంలో ఇంకొక నోరు ద్వారా చెప్పిన మాట అని మనం భక్తులందరం గుర్తుపెట్టుకుంటూ, చివరికి స్వామి ఇచ్చిన ఇంకొక విలువ దాని గురించి స్వామి చెప్పిన మాట విందామండి. యదను వీడడు ఎడబాయలేడు, యదను వీడడు ఎడబాయలేడు, అందరినీ మిము ఏలుచుండు ఏ వేళ్లను సాయి. కరుణయే ఆతడు, ఆతడే కరుణ, కరుణకై కాచి పొందండి అని స్వామి చెప్తున్నారండి చివరి. ఇక్కడ సంపూర్ణమైన ప్రేమతత్వం, ఇది నాలుగవ విలువగా స్వామి చెప్పారు, గాని ఇది మహత్తరమైన విలువ. ఈ విలువ గనక మనకి ఎప్పుడు వచ్చి పడిందో, ఎప్పుడు వచ్చి చేరిందో, ఆ విలువ వచ్చినప్పుడు ఇంకా మనకి స్వామికి తేడా లేదు, అది ఎప్పుడైతే ప్రకటమవుతుందో ఆ టైంలో అని చెప్పాలి. ప్రేమయే ఆతడు, ఆతడే ప్రేమ, కరుణయే ఆతడు, ఆతడే కరుణ, ఏ విధంగా మాట్లాడినా ఒకటే అండి. స్వామి కొంతమంది స్టూడెంట్స్ని ఇన్స్టిట్యూట్లో పీహెచ్డీ చేస్తున్నప్పుడు వారికి ఇచ్చిన టాపిక్, స్వామి సెలెక్ట్ చేసి వారికి ఇచ్చిన టాపిక్ ఏమిటంటే అండి, మహాభక్తి, పరమభక్తి అంటే ప్రేమ, అది పంచమ పురుషార్థము అని చెప్పారట. మనకి తెలిసింది నాలుగే పురుషార్థాలు, ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు. మరి నాలుగు కాకుండా ఐదో పురుషార్థం కూడా ఉందంటే, దీనికి దాఖలా మనకి భాగవతంలో కనబడుతుందండి, శ్రీమద్ భాగవతంలో అక్కడ కూడా చెప్పబడింది ఏమిటి అంటే, ప్రేమ అనేది పంచమ పురుషార్థము అని. ఎవరండి పురుషార్థం తీసుకుని తరించిన వాళ్లు అంటే, ఇప్పుడే చెప్పొచ్చండి, గోపికలు. ప్రేమ మాత్రమే పట్టుకుని తరించిన వాళ్లు, వారికి ధర్మము, అర్ధము, కామము, మోక్షము ఏమి తెలియదండి, వారికి తెలియాల్సిన అవసరం లేదు. అందుకనే అక్రూరుణ్ణి పంపించినప్పుడు వీరికి బోధ చేయాలి అని బోధ అక్రూరుడు చేయలేదండి గోపికలకి. గోపికల ప్రేమతత్వం విని ఆయనకి కలిగింది బోధ. బోధ అంటే ఏంటండి, బుద్ధి తెరుచుకోవడం, వికసించడం, అదే బోధ అంటే, టీచింగ్ బోధ. ఆయనకు ఓపెన్ అయింది హార్ట్ ఆ గోపికల ప్రేమతత్వం చూసి. అది వారి మహోన్నతమైన స్థితిలో ఉన్నవారు కాబట్టి, వారికి ప్రపంచికము అన్నది అంటట్లేదు కాబట్టి, వారు ఆ ప్రేమతత్వంలో డైరెక్ట్ గా పంచమ పురుషార్థంలో. చాలా మంది 99.9% మనందరికీ కూడా ప్రేమతత్వం అంటకపోవచ్చు అంత సులభంగా. అందువల్ల మనందరికీ ధర్మార్థ కామమోక్షాలు ఇచ్చారు. సరే, మీరు ఈ ఆశ్రమంలో ఉన్నారు, ఇవి చేసుకుంటూ ఉండండి, దీని ద్వారా ఒకరోజు అదే వస్తుంది అని. అంటే అండర్స్టాండింగ్ ఏంటండి ఇక్కడ, ఏ రోజైతే భక్తుడు భగవంతుడు అన్న చిన్న ఆ డిఫరెన్స్ అనేది కూడా తుడిచేయబడుతుందో, భక్తుడే భగవంతుడు, భగవంతుడే భక్తుడు అయినప్పుడు, ఒక జీసస్ ద్వారా కూడా మిరాకిల్స్ జరిగినట్టు, ఒక మహాతత్వం ఎవరన్నా కూడా, ఒక విప్రనారాయణుడు, ఒక భక్తుడు, అందుకనే చూస్తామండి మనం చరిత్రలో ఈ భక్తులు వారికి వారు హృదయం నుంచి వచ్చి ఒక ప్రేమతత్వంతో వారు స్వామితో, స్వామి నేను అనుకున్నప్పుడు వారి ద్వారా జరిగే మిరాకిల్స్. ఎందుకంటే ఆ స్థితిలో భగవతత్వానికి భక్తుడికి తేడా అస్సలు లేదు, దీన్ని ప్రేమతత్వం అన్నారు. అయితే ఎలా దీన్ని పొందడము, ఎలా దీన్ని సాక్షాత్కరించుకోవడం ఈ విలువని అంటే, స్వామి ఇక్కడ చెప్తున్న మాటలండి, యదను విడడు ఎడబాయలేడు. మొట్టమొదటి ఈ విషయం తెలుసుకోనైనా నువ్వు ఏంటంటే, ఆయన నిన్ను ఎప్పుడు వదిలేసి వెళ్లలేదు, ఆయన వెళ్లలేడు. ఈ రెండు విషయాలు చెప్పారు స్వామి. యదను విడడు ఎడబాయలేడు, ఎంత చక్కగా చెప్పారు చూడండి. అంటే ఉన్నాడా ఆయన అని మనకు డౌట్ వస్తుంది అప్పుడప్పుడు, అదేదో సినిమా పాట రాసినట్టు, ఉన్నావా అసలు ఉన్నావా అని భక్తుడు అడిగినట్టు. ఇది అడగడం మనస్సు చేసే ఒక గారడీ మాత్రమే తప్ప, ఎంత మనము చూసుకుంటే కూడా అసలు నేను అన్న ఉనికి ఉండడమే ఆయన ఉండడం కాబట్టి. నేను నిద్ర లేచినప్పటి నుంచి, నిద్రపోయినప్పుడు కూడా ఉంది కానీ నేను నా మనసుకు తెలియట్లేదు, నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ పడుకునేంత వరకు కూడా నేను అనుభవిస్తున్నది ఏంటండి, నేను అన్న స్ఫురణ, నేను ఉన్నాను. ఎవరన్నా అనగలరా అండి నేను లేనని, ఎవరిని అనగలరా నేను లేనని? మరి నేను ఎక్కడి, దేనిపైన ఆధారంగా ఉంది నేను? కాబట్టి ఎందుకు డౌట్ వస్తోంది ఆయన ఇక్కడ హృదయం ఉన్నాడా లేడా అని? నేను పరమ పాతకుని కావచ్చు, నేను పరమ పాపిని కావచ్చు, అయినా కూడా ఆయనే ఇక్కడ ఉన్నది, దీనికి డౌట్ లేదండి. మరి ఏమిటండి స్వామి అంటారు, హృదయంలో స్వామిని తెచ్చి పెట్టుకోవాలి అని ఎందుకంటున్నారు అని ఒక ప్రశ్న రావచ్చు. ఈ హృదయం అంటే ఎటువంటిదంటే అండి, తెలిసి మనము కట్టుకున్న ఒక గది లాంటిది. ఆ గదిలో జీవితంలో మనం చేయాల్సిన ఒక పని ఏమిటంటే, ఈ గది ఏదైతే ఉందో, ఏ తత్వము నిరాకారంగా నిగూఢంగా నువ్వుగా ఉండి ఆల్రెడీ ఎటువంటి ఆపేక్ష లేకుండా నీ జీవితాన్ని కూడా నడుపుతోందో, ఆపేక్ష లేని తత్వాన్ని సాపేక్షగా నువ్వు నీ రూమ్లోకి నీకు సాకార రూపంలో నువ్వు తెచ్చుకుని పెట్టుకోగలిగితే నీ హృదయవాసి అవుతాడైనా. ఇది విషయం. అంటే నువ్వు ఎట్లా తెచ్చిపెట్టుకుంటావు, నువ్వేమన్నా ఆయన పట్టుకుని తీసుకురాగలవా, నువ్వు అక్కడికి వేరుగా ఉన్నావు అంటే కాదు. నీలో ఒక నీ మనస్సు నుంచి నువ్వు విడిపడి ఒక మార్పు జరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఆయన ఫ్రంట్ ఎండ్ అవుతాడు, బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ అవుతారు ఆయన. అది చెప్పుకోవడం. ఆ ఫ్రంట్ ఎండ్ అవడం అంటే ఆ సింహాసనము ఆ ముందర ఉన్న హృదయం లోపలికి ఆయన హృదయ వాసి అవుతారు. అంటే నిజంగా ఆయన పరంగా చూస్తే ఆయన ఎక్కడికి వెళ్ళి అప్పుడు ఎప్పుడు అక్కడే ఉన్నారండి. ఇది మన పరంగా మనస్సు పరంగా చెప్పుకునే మాటలను మనం భావించాలి భక్తుడిగా. అందుకనే జ్ఞానము భక్తి రెండు సమన్వయమైపోతాయి మనం గనక దాంట్లో సునిశ్చితంగా చూస్తే. లేదంటే వేరే వేరే మార్గాలేమో అనుకుంటాం మనం, వేరే మార్గాలు కావు. కానీ స్వామి అంటున్నారు ఇక్కడ భక్తులకే చెప్తున్నారు ఏంటంటే, నేనెప్పుడూ నీ యథను వీడలేదు, నేను ఎప్పుడు వీడలేను, అది నా తత్వం, నేను వెళ్ళలేను. సరే మేము ఏలుచుండు, ఏలడం అంటే ఏంటండి, అంటే ఆయన మన మీద కూర్చున్న రాజా, ఆయన మన ఏమన్నా ఇది చేస్తున్నారా అంటే కాదు. ఏ తత్వం వల్ల అంతా జరుగుతోందో, ఎవరి ఇన్స్ట్రక్షన్ వల్ల నీ గుండెకాయ కొట్టుకుంటోందో, ఎవరి ఇన్స్ట్రక్షన్ వల్ల నీ ప్రతి సెల్ పనిచేస్తోందో, ఎవరి ఇన్స్ట్రక్షన్ వల్ల ఈ మూమెంట్ లో ఒక మాట రావడానికి, నువ్వు మాట వచ్చిన తర్వాత మాత్రమే నేను కూడా నేను అనుకుని మనసు కూడా చూడగలుగుతోంది, ఈ నోట్లోంచి ఈ మాట బయటపడుతున్నప్పుడు ఇక్కడ అవుతోందేమో, నేను మాట్లాడుతున్నానేమో అనుకునేది ఒక భ్రమ. కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాట, అసలు ఎట్లా కూర్చబడింది, ఎవరు కూర్చారు, ఎక్కడి నుంచి శబ్దం వచ్చింది చెప్పండి. ఈ శబ్దానికి కారకులెవరు, ఈ మహాకారణం ఏదైతే ఉందో అది లేకుండా అసలు ఎంత చండాలమైన పని చేశాడని మన ప్రపంచాన్ని అనుకున్నవాడైనా పని చేయగలుగుతాడా? కాకపోతే ఆ చండాలమైన పని మరి ఎందుకు చేయించాడండి భగవంతుడు, ఆయనైతే కారణమైతే అని అర్థం చేసుకునే దానికి మనం ఇంకా తత్వంలోకి కొంచెం ముందరికి వెళ్లి మాట్లాడుకుంటే అందరికీ మహానుభావులందరికీ తెలుసు ఎందువల్ల అట్లా జరుగుతోంది అని. ఆయన అక్కడ డెమోక్రసీ పాటిస్తారండి. ఈ దేహానికి ఏది పాజిబులో ఏది కావాలో మొత్తము చివరి వరకు కూడా ఆయన ఆపర్చునిటీ ఇస్తూనే ఉంటారు. ఈ శక్తి ఏ శక్తి వెనకాలకి తీసేసుకోరు ఆయన. తీసేసుకుంటే ఈ కళ్ళు చెడు విషయాలు చూడంగానే కళ్ళు గుడ్డైపోవాలి మనం, చేయకూడదు చేసినప్పుడు. ఈ నోరు దుర్భాషలాడినప్పుడు మూగపోవాలి మనం. కానీ ఆ విధంగా కాదే, ఎందుకంటే అది జరిగినప్పుడు ఇది నీ వల్ల ఇంకా అలవాటు కాలేదు నాయనా, నీ దాటాలంటే నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తాను అని ఇంకా దాన్ని మనలో జరిపించడం అనే తత్వం భగవంతుడు ఏదైతే ఉందో ఆ తత్వం గురించి మనం మాట్లాడుతున్నాము. ఇది మనలాగా మానవులలాగా బేరాజు వేసి మానవులలాగా ఆలోచించే తత్వం కాదు ఇది. ఇది మనసు చేసేది మానవుడు, మంచి చెడు, ఇక్కడ ఏది మంచిది ఏది చేయకూడదని. ఆయన తత్వం నుంచి ఒకటే, ఈ జీవి ఎప్పుడు మళ్లీ కలిసిపోతాడు తత్వంలో, అనంతతత్వంలో అనేది ఒక్కటే ఉంటుంది ఆయనకి. కాబట్టి అంత పరమ ప్రేమ అది ఏలుచుండు, ఏ వేళ ఏ ప్రతిదీ జరిగిస్తున్నది నీ మనసు నీ జీవితంలో నేనేనాయనా, అది ఫస్ట్ గుర్తుపెట్టుకో నువ్వు. తర్వాత ఈయన తత్వం ఏంటండి, ఈ పరమాత్మ తత్వం ఏమిటండి అంటే ఆయన ఒక్క మాటలో స్వామి చెప్పారండి, ఒకటే ఒక లైన్లో చెప్పారు, కరుణయే ఆతడు ఆతడే కరుణ, కరుణయే ఆతడు ఆతడే కరుణ అని. మనం చూస్తే త్యాగరాజస్వామి ఒక్క కృతి తీసుకున్నా మనకు అర్థమవుతుందండి. ఈ కరుణ అండర్స్టాండ్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది, అండర్స్టాండ్ చేసుకోకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది రెండు కృతులు, ఇద్దరు వాగేకాలలో చెప్పుకుందాం మనం. అప్పరామ భక్తి ఎంతో గొప్పర, స్వామికి చాలా ఇష్టమైన కృతి అప్పరామ భక్తి ఎంతో గొప్పర. అందులో ఈ కష్టసుఖాలు ఏదైతే ఇంతకుముందు మాట్లాడుకున్నావో దాని గురించి కూడా చర్చించారు. త్రిప్పటములను తీర్చి కంటిరెప్ప వలె కాపాడు. అరే కష్టసుఖాలు నేనేమనుకున్నానో, నేను దీంట్లో ఇష్టలోపాలు లేకుండా అంతా ఆయన ఇస్తున్నారు అని నేను ఎప్పుడైతే భావించానో, ఆయన భావించారండి నిజంగా త్యాగరాజస్వామి. అందుకనే ఆయన ఒక కృతిలో అంటారు, పలుకవేమి నా దైవమా అన్న కృతిలో ఆయన అంటారు, అలుగ కారణము ఏమిరా రామని వాడించినట్లు ఆడిన నాతో పలుకవేమిన దైవమా, పలురు నవ్వేది న్యాయమా. అలుగ కారణమేమిరా, అలుక లేకుండా ఉంటే ఉందండి శాంతి ఉంది. అలుగ ఎందుకు అలుక, ఎవరికి చెప్తున్నారైనా, తన మనస్సుకు తాను చెప్తున్నారు. రాముడికి చెప్పడం కాదు, రాముడు తరపైన అలిగాడని కాదండి, రాముడు ఆకి అలకాలేదు. ఆ విధంగా చూసుకుంటే రాముడికి అటువంటి ఆపేక్ష లేదు. కానీ ఇక్కడ ఆయన చెప్తున్న తత్వం ఏంటి అంటే, అలుగ కారణమేమిరా, నేను ఎందుకు అలిగి, అసలు నాకు కోపం వచ్చినప్పుడు ఎందుకు వస్తోంది, ఒకవేళ వచ్చున్నా రామా నీ వాడించినట్లు నేను ఆడానంతే. అంటే ఆ మనసు దూరంగా ఉండి డ్రామా మొత్తము తెలుసుకుని చూస్తున్న వ్యక్తిని నేను ఆ సాధన చేస్తున్నాను స్వామి అని చెప్పుకుంటున్నారాయన రాముడికి. అలుగ కారణమేమిరా రామ, నీ వాడించినట్లు ఆడిన నాతో. తల్లిదండ్రి భక్తి నొసగి రక్షించిరి, తక్కిన వారలెంతో హింసించిరి. నాకు జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ, అందరికీ ఎవరు తప్పించుకోలేరండి. మీరు మహాభక్తులు కావచ్చు, మీరు త్యాగరాజస్వామి కావచ్చు, మీరు అన్నమయ్య కావచ్చు, మీరు రామదాసు కావచ్చు, ఆయన తప్పించుకున్నాడండి పాపం. ఆయన రామదాస్ గారు ఆయన బాధలు ఆయన తప్పించుకోలేనప్పుడు ఎందుకంటే అండి, ఫిజికల్ దేహం నేను కాదు అన్న భావం ఉన్నా కూడా, అది ఇంటలెక్చువల్ గా ఉన్నా కూడా ఫిజికలీ హర్ట్ చేసినప్పుడు దానికి ఉన్న నేచర్ బట్టి, ప్రకృతి బట్టి దాని అరుపులు అది ఉంటుంది. అందుకని అని అంటారు, అయ్యయ్యో నీ వంటి అన్యాయ దైవము నేనెందుకాననయ్యా శ్రీరామయ్య, నీకంటే అన్యాయ దైవం నేను చూడలేదంటారండి. మన అమ్మో మన నాన్నో మనకి ఎంత మనం ఏడుస్తున్నా మనకు కావాలి అని మనం పట్టించు వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ల పనిలో వాళ్ళు ఉంటే మనం ఏమంటామండి, నువ్వు అమ్మవేనా అసలు, నువ్వు నాన్నవేనా అని ఏ విధంగా అంటాము. అటువంటి ఒక చక్కని భావంతో బంధనతో ఉండిన భావం ఇది, దీన్ని అస్సలు తప్పుగా అర్థం చేసుకోకూడదు. అంటారండి ఆయన అనుపల్లవిలో, ఈ ఏడ నేను కుయ్యాడిన పలుకవు అయ్యయ్యో ఏ మందునయ్య రామచంద్ర అయ్యయ్యో నీ వంటి అన్యాయ దైవము నేనెందుగాననయ్యా. తినే తిండిలో ఉప్పు ఉండదు లేక ఎక్కువ కారం గొడ్డు కారం పెట్టేసి పెట్టారు. రోజంతా 8-9 గంటలు ఆ కష్టపడి ఆ రోకళ్ళు రాళ్లు అన్ని కూడా భరిస్తూ అని ఆ చెయ్యాలి. ఇటువంటి కష్టానికి లోనైనప్పుడు కూడా రాముణ్ణి వదలలేదు, రాముణ్ణి మాత్రమే అన్నాడేమన్నా ఆయన. చెప్పుకున్నాం మనం కరుణాజలదే దాశరథే అన్న కృతిలో త్యాగరాజస్వామి విధంగా ఉన్నారు, ఏమని నే దూరుదును, నేను ఎవరిని తిట్టాలి స్వామి. ఇక్కడ అంటున్నారైనా రామదాస్ అదే మాట అంటున్నారండి, నేను ఈ ప్రపంచాన్ని నేను తిట్టలేను ఎందుకంటే దీని నేచర్ ఇట్లా ఉంది కాబట్టి నిన్నే తిడతానంటున్నారండి. ఒక భక్తుడికి అటువంటి ఒక అర్హత ఒక ఫ్రీడమ్ ఉంటుందండి. ఒక జ్ఞాని ఈ మాట చెప్పాడు కానీ ఒక భక్తుడికి అర్హత ఉంటుంది. కానీ అలా ఉన్నా కూడా వారు ఏమిటి వాళ్ళు రియలైజ్ చేసింది చెప్తున్నారంటే ప్రేమ ప్రేమ ప్రేమ. అందుకనే అయ్యో నేను ఇట్లా నేను అన్నానా, నేను ఈ విధంగానే అన్న అంతలోనే ఆయన మళ్ళీ సవరించుకుని ఆ రాముణ్ణి తనవాడుగా ఆయన భావించాడు కాబట్టి రాముడు తప్ప ఎవరూ లేదంటారు కాబట్టి నువ్వు కాకపోతే నువ్వు ఎవరిని చూసావయ్యా అంటారాయన. ఒకసారి ఆయన దాశరథి శతకంలో అంటారు, ఎంతటి పుణ్యమో శబరి అంగిలి పొందితివి తింటివి నువ్వు, నువ్వు సత్కుల జన్మములేమి లెక్క వేదాంతము కాదే నీ మహిమ అన్నారండి ఒక మాట దాశరథి శతకంలో. ఎన్ని జన్మ సత్కులము నేను ఈ కులము నీ ఆ కులంలో పుట్టాను అని అనుకోవడం వల్ల ఏమన్నా వచ్చిందా, ఏ కులంలో పుట్టినా కూడా వారు ఈ ప్రేమ పొందితే గనక వారిది హయ్యెస్ట్ కులం అని స్వామి చెప్తూ సత్కుల జన్మలేమి లెక్క వేదాంతము కాదే నీ మహిమ అని ఈ విధంగా చెప్పి అప్పరామ భక్తి అని ఇందాక చారస్వామి అన్న మాట అన్న కృతికి మళ్లీ ఒక్కసారి మనం వచ్చి ఆయన చెప్పిన 2-3 మాటలు అక్కడ చూసుకుంటే కపి వారధి దాటున కలికి రోటగట్టున అన్నారండి. పురాణ ఉదాహరణలాగా అనిపించినా కూడా ఇవి పురాణంలాగా చూసుకుంటే అందులో ఒక ఉదాహరణ ఉంది. హనుమంతుడు ఏమిటండి ఒక సముద్రం దాటడం ఏమిటండి, ఎలా దాటగలడు అసలు, ఎన్ని యోజనాల దూరం ఎలా దాటగలడు, ఇది ఆలోచించగలమా. కలికి రోటగట్టున ఆ యశోద ఈయన కట్టగలుగుతుందా ఆ రోకలికి, ఏ తాడు తీసుకొచ్చినా కూడా 2 అంగుళాలు తక్కువైందని భాగవతం చెప్తుంది, ఆయన కట్టగలదా, ఎందుకంటే ఎవరిని కట్టాలి, ఈ సర్వ సృష్టి తానే ఉన్న ఆయన కట్టాలి, ఎట్లా కట్టగలదండి, ఏ తాడుతో కట్టాలి ఆయన్ని. అందుకని ప్రేమ అన్న ఒక బంధంతోనే వీళ్ళు 2 చేయగలిగారు. అంటే నిజంగా సముద్ర బంధనము అంటే ప్రేమ అనే బంధనము, రోకటికి తాడు కట్టడం అంటే ఆ బంధనం కూడా ప్రేమ అనే బంధనం అని చారస్వామి చెప్తున్నారు. కపి వారదే దాటున, కపి అంటే ఇక్కడ మనస్సు అండి, ఈ మనస్సుకి ఏం తెలుసు గనక, ఈ మనస్సు తెలుసు అనుకునే తత్వం తప్ప అహంకారి తప్ప దానికి ఏమీ తెలియదు కాబట్టి ఈ మనస్సు అనే కపి నిజంగా ఈ సంసారము అనే వారధి దాటగలుగుతుందా అనే ప్రశ్న అడుగుతున్నారు చారస్వామి. దాటుతుందా, ఎట్లా దాటుతుంది స్వామి, కలికి రోటగట్టున ఈ జీవుడు ఎవరైతే రాముడు నావాడు నాతోనే ఉండాలని భావిస్తున్నాడో వాడు రోట కట్టేసేయగలడా లోపల, ఈ కలికంటే కలికి అంటే ఆడతత్వము అంటే ప్రకృతి అంటే జీవే అండి, ఈ జీవుడు కట్టేసేయగలడా ఆ తత్వాన్ని, ఈ పాజిబులా, ఇంపాజిబుల్. కానీ ఇంపాజిబుల్ని పాజిబిలిటీ చేయడమే భగవతత్వం. ఎందుకు చేస్తారంటే భక్తుడి కోసం మాత్రమే అని చేస్తారు. ప్రబలు ప్రేమకే పాలే పడుకరు ప్రభుకో నియమ బదల్తే దేక, అప్నా మాన్ డలే డల్ జాయే భక్తక మానన డల్తే దేక అని బిందూజీ అన్న ఒక హిందీ కవి రాసిన ఒక పాట ఇది. ఆయన అన్నారు, ప్రబల ప్రేమకే ఆ ప్రబల ప్రేమ వల్ల, ఆయనకున్న ప్రేమ వల్ల ఆయన ఏం చేశారు అంటే, ఆయన తన మానము అని అనుకోకుండా కూడా భక్తుడి మానం నిలపడానికి ఏదైనా చేశాడు. ఆయన పెట్టిన రూల్స్ ఆయనే మార్చేశారని చెప్తాడండి. అటువంటి విషయమే ఇక్కడ త్యాగరాజస్వామి చెప్తున్నారు. అపరాధి త్యాగరాజుకు ఆనందం హెచ్చున, తప్పకుండా హెచ్చుతుంది. ఈ మనస్సు అనే త్యాగరాజు అపరాధి, ఎందుకంటే విస్మరణ. నిన్న చెప్పుకున్నాం మనం, విస్మరణ. ఎక్కడైతే స్మరణ లేదో, ఎక్కడైతే ఇదంతా భగవతత్వాన్ని మర్చిపోయి నా మానవ జీవన తత్వంలో నేను ఉండిపోతున్నాను, విషయాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను, తర్వాత ఏం చేయాలి, ఇంకా సాయంత్రం ఏం చేయాలి, రేపేం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి అనే ఆలోచనలతో సతమతం అవుతున్నాను, ఇదంతా నిజమేమో అనుకుని దీనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, దానిందకి జీవితానికి, ఇదంతా పాపమే అండి, ఇదంతా అపరాధమే. నిజం చెప్పాలంటే ఇదంతా అపరాధమే. అయితే ఇది కొండలు కొండలుగా తయారైన అపరాధమైన జన్మాంతరంగా ఒక్క మూమెంట్లో స్వామి అనుగ్రహం వల్ల గనక ఆ జ్ఞానం వస్తే, ఆ తెరుచుకుంటే మొత్తం దూది పింజలాగా కాలిపోతాయి అపరాధం. ఇది దీనికి భయపడక్కలేదండి. ఇదంతా కూడా ఏదో నన్ను ఇంకా ఒకే నాకు ఒకవేళ జ్ఞానం వచ్చినా, ప్రేమతత్వం వచ్చినా కూడా ఇన్ని అపరాధం ఇన్నాళ్ళు చేశాను కాబట్టి ఇంకా ఇన్ని నరకాల్లో నేను వెళ్లాలి, ఇన్నాళ్ళు అనుభవించాలి, ఈ బాధ అవసరం లేదు. ఎందుకంటే జ్ఞానము అన్న ఒక్కటి వచ్చిన తర్వాత స్వామన్నారు, 10,000 ఏళ్లు చీకట్లో ఉన్నా కూడా ఒక రూమ్ లోకి వెళ్లి ఒక్క లైట్ వెలిగిస్తే ఎంత టైం పడుతుంది అక్కడ లైట్ రావడానికి అన్నారు స్వామి. చీకటి పాపము, చీకటి పారిపోవడానికి ఎంత టైం కావాలి? కాబట్టి పాపాన్ని చూసి మళ్ళీ భయపడకూడదండి. అందుకనే పాపం జరుగుతూ ఉండొచ్చు, ఎందువల్ల అలవాటు బట్టి జరుగుతోంది. ఎన్నో జన్మలుగా ఈ జీవుడికి అలవాటు ఏమైందంటే విస్మరణ అలవాటైపోయింది. మనకి ఎంతసేపు బయట ప్రపంచం, బాహ్య ప్రపంచం, ఈ సెన్సస్ ద్వారా చూసే దీన్ని ఇది నిజమని నమ్ముతున్నాం. ఈ రోజుల్లో మన జీవిత శైలి ఎలా ఉంది అంటే, తప్పకుండా 8 గంటలు 9 గంటలు ఉద్యోగాలు చేయడము, 10 మందితో వాళ్లతో ఉంటూ ఉండడము, ఇది మనం తప్పించుకోలేం. స్వామి కూడా దీన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించద్దు అని చెప్పారు. ఇది చెయ్యాలి, కానీ ఏ విధంగా చేయాలంటే నీకు ఒక్కటేరా నేను మార్గం ఇచ్చాను, అది పట్టుకుని చేయి. సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థము. ఏం చేస్తున్నా కూడా ఇది స్వామి కార్యమే, స్వామి కార్యమే, ఇక్కడ స్వకార్యం అంటూ ఏమీ లేదండి. మనం ఏదో అనేస్తూ ఉంటాం స్వామి కార్యం సకార్యం అని, ఏమీ లేదు ఇక్కడ స్వకార్యము అనేది లేదు, అంతా స్వామి కార్యమే. ఒకవేళ నువ్వు అనుకుంటే స్వకార్యం అని అనుకో, స్వామి కార్యాన్ని స్వకార్యంగా చేసుకో అంతే తప్ప. కానీ ఇక్కడ స్వకార్యం అనేది లేదంతా స్వామి కార్యమే. అందువల్ల మొత్తం ఆయనకి ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమీ మిగలదు, అప్పటికప్పుడే మొత్తము కర్మంతా దూది పింజలాగా కాలిపోతోంది, ఇంకా పాపము లేదు పుణ్యము లేదు అన్న భావం ఆయన చెప్తూ స్వామి చివరిగా ఈ మాటలో పాటలో అన్నారండి, అతడే కరుణ కరుణే అతడు. ఇంత కరుణతో ఆయన అక్కడ వెయిట్ చేస్తున్నారు కాబట్టి స్వామిని, స్వామి మీరు ఉన్నారా అసలు, నన్ను చూస్తున్నారా, నా జీవితాన్ని పట్టించుకుంటున్నారా అని అడిగే ప్రశ్న లేదండి, ప్రసక్తి అవసరం లేదు. ఈ ప్రశ్న ఎక్కడన్నా వస్తోంది అంటే అజ్ఞానం ద్వారా వస్తున్న ప్రశ్న గాని, ఇది తెలిసి వస్తున్న ప్రశ్న కాదు. తెలిసిన భక్తుడు ఏ విధంగా ఉండాలంటే ఇక్కడే కంప్లీట్ గా ఆయన కరుణ వల్లే మొత్తం జరుగుతోంది. ఒకవేళ ప్రస్తుతానికి నేనంతా మర్చిపోయి, ఆయన తత్వం మర్చిపోయి కొంత అలజడిలో ఉన్నట్టు ఉన్నా కూడా, ఆ అలజడిలోంచి కూడా బయటికి తీయడానికి మాత్రమే ఆయన ఆ విధంగా ప్రస్తుతానికి వెళ్తున్నారు అన్న ఇది కూడా మన మంచికే జరుగుతోంది. ఇది ఏ విధంగా ఉంది అని అంతలోనే అది మళ్లీ తప్పిపోయి వస్తుంది. క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్ అన్నారు స్వామి. ఆ క్లౌడ్ వస్తుంది, ఎంతసేపు కవర్ చేస్తుందండి? అది చెప్పుకోవాల్సిన ఒక మాట ఉంది పాసింగ్ క్లౌడ్స్ గురించి. స్వామి చెప్పినప్పుడు సూర్యుడు ఉన్నాడు ఆకాశంలో, క్లౌడ్ వచ్చింది కప్పేసింది. ఈ ప్రపంచంలో ఉన్న జనమంతా ఎట్లా ఫీల్ అవుతున్నారండి? కాస్త ఆ నీడ వచ్చేసి ఏదో అది సూర్యుడిని కన్నా ఇది ఎక్కువ శక్తివంతంగా ఉన్నట్టు భావిస్తున్నా. అది నిజమా? ఈ క్లౌడ్ ఎంత దూరం ఉందండి ఈ మనిషికి, ఈ ప్రపంచానికి? ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరంలో ఉందేమో ఆ క్లౌడ్. సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడండి? సూర్యుడి సైజ్ ఎంత, క్లౌడ్ సైజ్ ఎంత? నిజం చెప్పుకోవాలంటే అసలు క్లౌడ్ అనే దానికి అస్తిత్వం ఉందా? ఒక పొగలాగా, ఒక మంచులాగా అట్లా కనబడుతోందే? నిజంగా ఈ మబ్బు ఏదైతే అంటున్నామో ఆ మబ్బే మనస్సు. మన మనస్సు ఇటువంటిదండి, ఇట్స్ ఎ ఫిక్షన్, ఇట్స్ నాట్ ఎ రియాలిటీ. ఫిక్షన్, మైండ్ ఇస్ ఎ ఫిక్షన్, నాట్ ఎ రియాలిటీ. ఫిక్షన్, ఒక కృత్రిమంగా ఒక మనం చేసుకుంటున్న విషయం. కాబట్టి అది ఎట్లా కనబడుతోంది? రియాలిటీలోనే కనబడుతోంది మావు. ఎందుకంటే అదే కాకుండా జ్ఞానం అనే సూర్యుడిని కప్పివేస్తున్నట్టు కూడా కనబడుతోంది. అయితే డిస్టెన్స్ వల్ల, నువ్వు దీని దగ్గరగా ఉండడం వల్ల, నీ కంటికి ఇట్లా దగ్గర పెట్టుకుంటే నీ వేలు కూడా కప్పేస్తుందండి. ఎవరైనా ట్రై చేయొచ్చండి, ఇలా వేలు పెట్టుకోండి, అది కూడా కప్పేస్తుంది సూర్యుడిని. అంటే జడమైన దేహం కూడా, ఇంత చిన్నది కూడా కప్పేస్తోంది సూర్యుని. అంత నిజంగా అంతుందా అండి, పెద్దగా ఉందా? అందువల్ల నిజమైన తత్వము ఎప్పటికీ కప్పబడే తత్వం కాదు. మొట్టమొదటి రూల్, ఈ ఉదాహరణ ద్వారా మనకు తెలిసేది, నిజమైన తత్వము కప్పబడే తత్వం కాదు. అయితే కప్పినట్టు కనబడుతుంది. ఎవరికి కనబడుతుంది? నీ కంటికి కనబడుతుంది. నువ్వు దేని ద్వారా నువ్వు చూస్తున్నావో దానికి నీకు అట్లా కనబడుతోంది. కనబడినప్పుడు ఏమిటి? కొంత ఓపికతో ఉండు, ఓర్మితో ఉండు, కొంచెం కాచుకుని ఉండు. ఈ మాట చెప్తున్నారు, కరుణకై కాచి పొందండి. కాచుకుని ఉండు, ఎందుకు కాచుకుని ఉండాలి? ఈ కరుణ పోయిందనుకుంటున్నావా? ఈ జన్మలో కొన్ని సంవత్సరాలు నీకట పాసింగ్ క్లౌడ్స్ వస్తున్నాయి, అప్పుడు భగవంతుడు లేనట్టు నీకు అనిపిస్తుంది, ఆయన కరుణ నీపై సారించట్లేదు అనిపిస్తుంది. కొంచెం ఓపికతో ఉండు, వెళ్లిపోతుంది క్లౌడ్. అంతకన్నా జ్ఞానమని చక్షువును తెచ్చుకుంటే నువ్వు ఆ ఓపిక అనేది కూడా పెట్టుకోకలేదండి. వెనకాల ఉన్న సూర్యుడి మీదే ఫోకస్ ఉంటుంది, ముందర ఉన్న క్లౌడ్ మీద ఫోకస్ లేదు. లేకపోయేసరికి ఏమవుతోంది? క్లౌడ్ ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి? ఇది ఒక కుచేలుడి తత్వం, మహాభక్తుడు కుచేలుడి తత్వం, ద్రౌపది తత్వం, మహానుభావులందరి తత్వం ఇదే. వారు ఆ విధంగా ఉన్నారు కాబట్టి భగవంతుడు ఎప్పుడు నీరెండియర్గా వాళ్ళకు ఉండగలిగారు. ఇప్పటికీ స్వామి ఈ రూపంలో మనకు వచ్చినప్పుడు ఎంతో మంది భక్తులు, మహానుభావులు, వింటున్న వాళ్లలో ఎంతో మంది మహానుభావులు ఉంటారు. వారందరికీ నీరెండియర్గా స్వామి ఎందుకున్నారు అంటే వారు ఇటువంటి తత్వం చూపెడుతున్నారని నా అభిప్రాయం. ఏ తత్వం? క్లౌడ్ ని చూడట్లేదండి. అనంతంగా ఉన్న ఆకాశంలో ఆ ఆకాశతత్వం ఆయన ఒక సూర్యుడు ఆయన అనేది కూడా ఏంటంటే ఒక ఉదాహరణ మాత్రమే కానీ, ఒక సూర్యుడు అంటే సూర్యుడు ఉన్న ఆకాశం మరెవరండి? కాబట్టి అనంతంగా ఉన్న తత్వం దాన్ని ఏది కప్పుతుంది? అందులో వచ్చి వెళ్తున్నాయి అన్ని, అన్నీ సాగుతున్నాయి. అందులో సూర్యుడు వస్తున్నాడు జ్ఞానపరంగా, అజ్ఞానపరంగా మబ్బు వస్తోంది. ఈ అజ్ఞానము అనేది జ్ఞానాన్ని కవర్ చేసినట్టుంటోంది. కానీ ఇదంతా ఎవరి ఆకాశంలో జరుగుతోంది, ఎవరి సమక్షం, ఎవరి చైతన్యంలో జరుగుతోంది? ఆ చైతన్య స్వరూపుడు ఆయిగా మనం భావిస్తే గనక అప్పుడు మనకి ఈ సత్యధర్మ శాంతి ప్రేమలు అన్న నాలుగు మానవతా విలువలు మనకి ఈ జీవితాన్ని ఎలా సాగించాలి అని తెలుస్తుంది. మళ్లీ ఒక్కసారి సమ్మరైజ్ చేసుకోవడానికండి, స్వామి చెప్తున్నది, యత్న ప్రయత్నము మానవ ధర్మముల్ జయాపజయములు దైవాధీనం. మనము సత్యధర్మాలు మనము నిలిపిపెడితే, అంటే రియాలిటీ ఏమిటి, సత్యమేమిటి అని చూడగలిగితే, ఆ చూస్తూ ఈ ప్రపంచాన్ని వదిలేసేయకుండా ప్రపంచంలో అందరితో ధర్మ నడవడిక చేయగలిగితే, అంటే సత్యం తెలిసి నడవడిక ఉండడము, తెలిసి రామచింతన చేయవే, అందరినీ స్వామిగా చూసుకోవడము, పరులు పరులు కాదయ పరమాత్ముడేనయ్యా, ఆ విధంగా వ్యవహరించగలిగితే ఇది ఇంతవరకే మనం చేయగలిగింది అని చెప్పుకున్నాం అనుపల్లవిలో మొదటి వాక్యం. రెండో వాక్యం జయా అపజయములు దైవాధీనములు. అంటే ఏంటంటే నీకు ఏది రావాలో, ఈ జీవితానికి ఉపాధికి ఎట్లా రావాలో అంతా ఆయన చూసుకుంటారు. కానీ నీలో ఒకటే నిండి, రెండు తత్వాలు అంటే ఒకటే తత్వం అనుకోండి, నిండిపోతుంది ఏంటంటే శాంతి. అంతా ఉన్నదున్నట్టు యాక్సెప్ట్ చేస్తే శాంతి తప్పే ఉంటుందండి, యాక్సెప్ట్ చేయకపోవడమే అశాంతి. కంప్లీట్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద టోటల్, టోటల్ సరెండర్, టోటల్ సరెండర్, శరణాగతి చేయడమే శాంతి. ఆ శాంతి కలిగినప్పుడు ప్రేమ అనేది లోపల నుంచి పొంగుకు వచ్చే ఒక గంగలాగా, అంతర్వాహినిగా అదే పొంగుకు వచ్చి ఒక ఇన్స్ట్రుమెంట్గా ఈ ఉపాధి ద్వారా ఈ ప్రేమ పది మందికో వంద మందికో ఎంతమందికి పంచబడాలో అంతమందికి పంచబడి, స్వామి ఏ విధంగా మనం అనుకుంటున్నామో మెసెంజర్స్ ఆఫ్ సాయి అని, ఆ విధంగా మనం ట్రూ మెసెంజర్స్ అయ్యే ఆపర్చునిటీ ఉంటుంది అని నా భావన. అందువల్ల ఈ సత్యధర్మ శాంతి ప్రేమలు అన్న విలువలు కేవలం మనం మాట్లాడుకునే ఒక నైతిక విలువల్లా కాకుండా ఇది ఆధ్యాత్మిక విలువలు అని చెప్పడానికి ఈరోజు స్వామి మనకిచ్చిన స్పందన ఇది. మనం మాట్లాడుకోగలిగాం వీటి గురించి. ఈ భావాలు కలుగజేశారు అంటే ఏ మనస్సులోనూ ఎవరికీ తట్టగలిగిన భావాలు కాదండి ఇది, ఇది ఆయన మాత్రమిచ్చే భావాలు. ఎంతవరకు మనము మాట్లాడేవాళ్లు గొప్ప తెలిసిన వాళ్ళు ఏం కాదండి, ఎవరైతే దీన్ని ఎవరు విన్నారో మాట్లాడేవాళ్లతో పాటు, ఎవరైతే దీన్ని జీవితంలో అప్లై చేయగలుగుతున్నారో వాళ్లు మాత్రమే ధన్యులు అన్న భావం మనకి స్వామి ఇస్తున్నారు. కాబట్టి ఆ భావంతోనే మనం ఇక్కడితో ప్రస్థానికి ముగిద్దాము. ఓం శాంతి శాంతి శాంతి.
ఇంత చక్కని ప్రసంగం ద్వారా ఎన్నో మంచి భావాలను మాతో పంచుకున్న శివకుమార్ గారు, మీకు శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు. శ్రోతలందరూ వింటూ ఆనందించారు కదూ. ఇంతటితో ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమాన్ని ముగిస్తూ సాయి ప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన, రక్షరక్ష సాయీశ్వర, హరిహి ఓం తత్సత్. శ్రీ సాయీశ్వరార్పణమస్తు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:22. మరికొద్దిసేపట్లో మీరు సాయి కుల్వంత్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మనీకి ట్యూన్ అయ్యుండండి. జై సాయిరామ్.